నరకాసురుడు భూదేవికి పుట్టినటువంటి కుమారుడు. పూర్వం ఈ చరాచర జగత్తంతా జలప్రళయంలో ఉండేది. అప్పుడు ఈ ప్రపంచమంతా నీరు తప్ప మరేమీ లేదు, అంతా నీటితో నిండిపోయింది, సృష్టి అంతా నశించిపోయింది. అప్పుడు శ్రీ మహావిష్ణువు గాఢమైన నిద్రలో ఉన్నాడు, యోగ నిద్రలో. ఆ నిద్ర అయ్యాక బ్రహ్మదేవుడు ఆయన బొడ్లోంచి పుట్టి కొంతమంది జనాలను సృష్టించాడు. ఇంత పెద్ద ప్రకృతి లేదు కానీ కొంతవరకు సృష్టి ఏర్పడింది. ఆ సమయంలో శ్రీ మహావిష్ణువుకి ఇంకా బద్ధకంగా ఉండి ఆహ్వాన్ ఆవులించాట. ఆయనకి బద్ధకం ఏంటి? అది యోగ నిద్ర. మనవాళ్ళంటే రోగ నిద్ర, అది యోగ నిద్ర. ఆయన ఆవులిస్తూ ఉన్న సమయంలో భూదేవి వచ్చి ఆయనకి సేవ చేసింది. భూదేవి, నీ సేవ నన్ను ఆనంద పరవశుణ్ణి చేసింది, ఏం కావాలో కోరుకో అన్నాడు ఆయన. నాకు నీ వల్ల ఇద్దరు కొడుకులు కావాలింది ఆవిడ. ఇప్పుడు నేను మత్తులో ఉన్నాను, తమో గుణంలో ఉన్నాను, తామస గుణములో ఉన్నప్పుడు పిల్లలు పుడితే, నా వరం వల్ల నీకు పిల్లలు పుడితే వాళ్ళ వల్ల లోకానికి ప్రమాదం అని చెబితే వినిపించుకోకుండా ఆ పరమాత్మ పిల్లలు ఎలాంటి పిల్లలైనా పర్వాలేదు ఇమ్మంది ఆవిడ. ఆవిడ కోసం ఆయన తన చేతితో తేజస్సుని ఆవిడ కడుపులోకి పంపి తక్షణం ఇద్దరు కొడుకులు పుట్టేలా చేశాడు. అందులో ఒకడు నరకుడు, ఒకడు రెండోవాడు నరకలోకం. ఒకటి నరకలోకం అనే పేరుతో యమధర్మరాజు గారికి లోకం అయిపోయాడు అనుకోండి ఒకడు. ఈ రెండోవాడు నరకాసురుడు. ఈ నరకాసురుడు నల్లని చింతపండు ముద్దలు ఉండేవాట. తమో గుణంతో ఉన్న శ్రీ మహావిష్ణువు వద్దంటే వినిపించుకోకుండా భూదేవి సంతానం పొందటం వల్ల వాడు క్రూరుడై పుట్టాడు. భూదేవికి వీడికి ఎవరి వల్ల అయినా గండం వస్తుందేమో అనేది ఒక భయం ఉంది. వీడు పాపాత్ముడు అవుతాడు, వీడిని ప్రజలు చంపేస్తారేమో, ఏ ఋషులైనా చంపుతారేమో అనే భయంతో ఏమండి మీ వైష్ణవాస్త్రం వాడికి ఇవ్వండి, వాడికి చావు లేకుండా వరవేమండి అంటే, నా చేతిలో తప్ప ఎవరి చేతిలోనూ చావు ఉండదు వాడికి, కానీ ఎప్పటికైనా చివరికి వాడికి నా చేతిలోనే దుర్మరణం తప్పదన్నాడు ఆయన. అదిగో ఆ నరకాసురుడు అప్పటి నుంచి ఎంతోమందిని పీడించాడు. ఒక్క పాండురాజు అంటే మాత్రమే వాడికి ఇష్టంట. పాండురాజు ధర్మాత్ముడు. ఏమిటో కొంతమంది అదృష్టం అండి, ఇంత క్రూరుడికి ఒక్క పాండురాజు దగ్గరికి వచ్చేసరికి మాత్రం ఎందుకో ఆయనతో స్నేహం చేయాలనిపించింది. పాండురాజు మహాపరాక్రమవంతుడు కదా, నరకాసురుడితో యుద్ధం చేశాడు, ఆయన దగ్గర వైష్ణవాస్త్రం ఉన్నది, అందువల్ల వైష్ణవాస్త్రం ఉన్నవాడితో యుద్ధం చేయకూడదని కూడా తెలుసు గనక వాడు ఆయనతో స్నేహం చేశాడు. మళ్ళీ ఆయన కొడుకు భగదత్తుడు కూడా పాండురాజుతో స్నేహం చేశాడు. అయితేనే పాండురాజు చచ్చిపోయాక మళ్ళీ ఆ భగదత్తుడు పాండవుల మీద ద్వేషంతో దుర్యోధనుడికి సాయం చేసి చివరికి అర్జునుడి చేతిలో తెచ్చాడు. చెప్పాక ఈ యుద్ధంలో ఎప్పుడు ఎవరు ఎవరితో కలుస్తారో, ఎప్పుడు ఎవరికి ఎవరితో స్నేహమో ఎవరికి వైరమో తెలియదు. ఇవి ఒక విచిత్రమైన లక్షణాలు. ఇవాళ ఉన్న పార్టీలో రేపు ఉంటట్టండి, నిన్నటిదాకా తెగదిట్టేస్తాడు, నువ్వు రాక్షసుడు అంటాడు, మర్నాడు నువ్వు దేవుడు అంటాడు. ఈ రెండు వీడియోలు వాడికి చూపించినా సిగ్గుండదు వాడికి. అది ఎప్పుడు నియమం, అది అప్పుడు ఉంది ఇప్పుడు ఉంది అనమాట. అది అలాగా ఈ నరకాసురుడు పాండురాజు తప్ప తక్కిన వాళ్ళందరితో ఎక్కువ విరోధంగా ఉండేవాడు, పాపాత్ములతో స్నేహం చేసేవాడు, జరాసంధుడితోటి కంసుడితోటి. మైందుడు ద్విధుడు అని ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు, వారు రాముడికి బాగా సాయం చేశారు. అందులో రెండో వాడు ద్విధుడు ఉన్నాడే, వాడు ఈ నరకాసురుడికి స్నేహితుడయ్యాడు వీడి కర్మ వల్ల. నరకాసురుడు భూమండలంలో ఉన్న సుందరీమణులు 16,100 మందిని చెరసాల్లో పెట్టి పెళ్లి చేసుకుంటారా లేదా అన్నాడు. అందులో కొంతమంది అయితే మానభంగం కూడా చేశాడు ఆ దుర్మార్గుడు. వాళ్ళంతా ఏడుస్తూ చెరసాల్లో ఇష్టపడి మాత్రం పెళ్లి చేసుకోమన్నారట. చాలా కాలం నుంచి జైల్లో పెట్టి హింసించాడు ఆ దుర్మార్గుడు. ఆ స్త్రీలందరి యొక్క ఆర్తనాదం ఒకరోజున ఇంద్రుడు వచ్చి చెప్పాడు. కృష్ణుడి దగ్గరికి వచ్చి స్వయంగా ఇంద్రుడు వచ్చి, నాయన నువ్వు పరమాత్ముడివి, మాకు ఎప్పటికప్పుడు రక్షణ కల్పిస్తున్నావు, అందుకే నీ దగ్గర మొరపెట్టుకుంటున్నావు. నా దగ్గర అద్భుతమైన సింహాసనం ఉంది, ఆ సింహాసనాన్ని పట్టుకుపోయాడు నరకాసురుడు. మా అమ్మ దేవమాత చెవుల కుండలాలు పీకి పట్టుకుపోయాడు, అదితి కుండలాలు ఎత్తుకుపోయాట. కుండలాలు పట్టుకుపోతే ఆవిడ విధవతో సమానమవుతుంది, అందుకని దేవమాతని విధవని చేసిన ఘనత నాకు దక్కుతుంది అని పట్టుకుపోయాట దుర్మార్గుడు. ఆ తర్వాత వరుణుడి దగ్గర ఒక గొడుగు ఉంది, ఆ గొడుగు పట్టుకుపోయాడు. ఇది కాక 16,100 మంది రాజకన్యకులు వాడి చెరసాల్లో నలిగిపోతున్నారు. ఆ క్రూరుడి క్రూరత్వానికి అంతం లేదు, వాడి పాపాలు రోజు రోజుకి పెచ్చు పెరిగిపోతున్నాయి, వాడిని సంహరించి మమ్మల్ని రక్షించు అని ఇంద్రుడు ప్రార్థిస్తే అప్పుడు శ్రీకృష్ణుడు గరుత్మంతుణ్ణి రమ్మన్నాడు. గరుత్మంతుడు టక్కనొచ్చాట. గరుడిని మీద ఎక్కి నరకాసురుడి మీద యుద్ధానికి వెడుతున్న సమయానికి సత్యభామ వచ్చింది. స్వామి, నువ్వు యుద్ధంలో శత్రువుల్ని మహాపరాక్రమంతో చీల్చి చెండాడుతూ ఉంటే చూడాలని నా కోరిక. రుక్మిణీదేవి నీ పరాక్రమం చూసింది, నాకు చూసే అవకాశం రాలేదు. దేవా, నీవు నిశాట సంఘములను దీపించి చెండాడ నీ ప్రావీణ్యంబులు చూడగోరుదు గదా ప్రాణేశ, మన్నించిన నీ వెంటం కొని పొమ్ము ఏనుకని ప్రీతిన్ వచ్చి ఈ దేవీ సంఘముకెల్ల చెప్పుదు భవద్యప్త ప్రతాపోన్నతిన్. దేవా, నీవు యుద్ధరంగంలో రాక్షసుల్ని నీ మహాపరాక్రమంతో చీల్చి చెండాడుతూ ఉన్నప్పుడు నీ యుద్ధ నైపుణ్యం చూడాలి అని ఎంతో కాలం నుంచి అనుకుంటున్నాను. నువ్వు ధనుస్సు తీసుకుని దానికి బాణాలు ఎక్కుపెట్టి మహావేగంగా విడిచిపెడతావట. ఆ బాణములు శత్రువుల యొక్క కాళ్ళు, కళ్ళు, కీళ్ళు, చేతులు, ముక్కులు, నోళ్ళు నరికేస్తూ ఉంటాయి. అప్పుడు వాళ్ళంతా గిలగిల కొట్టుకుంటూ చస్తూ ఉంటారట. ఆ దృశ్యం కళ్ళారా చూడాలని నీతో పెళ్ళైనప్పటి నుంచి అనుకుంటున్నాను. ఎప్పటిదాకా అవకాశం చిక్కలేదు, ఇప్పుడు చిక్కింది అవకాశం. నేను కూడా నీతో పాటు గరుత్మంతుని మీద ఆకాశ మార్గంలో వస్తాను. నరకాసురుణ్ణి, వాడి అనుచరుల్ని నువ్వు చంపుతూ ఉంటే కళ్ళారా చూస్తాను. చూసి బాగా పుస్తకంలో రాసుకుంటాను. కొంతమంది పురాణంలో పాయింట్లు నోట్ చేసుకున్నట్టుగా నేను అన్నీ నోట్ చేసుకుని, ఇదిగో స్వామివారు ఈ టైంలో ఈ బాణం వేశారు, ఫలానా వాడి చెవి నరికారు, ఆ ఏనుగుని చంపారు, గుర్రాన్ని చంపారు అని తక్కిన భార్యామణులకి, నీ భార్యామణులకి నేను చెబుతాను. వాళ్ళంతా కుళ్ళుకుంటారు. సత్యభామ నిన్ను మాత్రం తీసుకెళ్ళాడు, మమ్మల్ని తీసుకెళ్తాడు ఏమిట్లే, నీ మీద ఉన్న ప్రేమ మా మీద ఏమి ఉంటుంది, నీ దగ్గర మణి ఉందిగా, ఇంత డబ్బు ఉందిగా, అందుకని నువ్వంటే ప్రేమ అని వాళ్ళు కుళ్ళుకోవాలి. అందుకని నన్ను నీతో తీసుకెళ్ళాను దేవుడ. అప్పుడు ఆయన నవ్వి, దేవి నేను వెళ్ళేది యుద్ధానికి, పెళ్ళికి కాదు. యుద్ధరంగం అంటే ఏమిటనుకుంటున్నావు? సమద పుష్పం దయ ఝంకారములు కావు భీషణ కుంభీంద్ర బృహితములు. యుద్ధరంగంలో తుమ్మెదలు ఝంకారాలు చెయ్యవు. ఇక్కడంటే మన దగ్గర పార్క్ ఉంది, తోట. ఆ తోటలో పువ్వులు ఉన్నాయి, పువ్వుల మీద తుమ్మెదలు వాలతాయి, తుమ్మెదలు ఝంకారం చేస్తాయి, అది చాలా బాగుంటుంది వినడానికి. కానీ యుద్ధరంగంలోనూ భయంకరమైన ఏనుగులు, మదించిన ఏనుగులు ఘీంకరిస్తాయి. అక్కడ ఇక్కడేమో ఝంకారాలు, అక్కడ ఘీంకారాలు. ఇక్కడ మన వాళ్ళంతా పువ్వుల దండలు వేస్తూ ఉంటారు, చక్కగా మల్లెపువ్వులతో దండగట్టి మెళ్ళ వేస్తారు. కానీ అక్కడ పువ్వుల దండ వేయరు, బాణాల దండలు వేస్తారు. పైగా ఇది నేల మీద యుద్ధం కాదు, నేను ఆకాశ యుద్ధం చేస్తూ ఉంటాను. గరుత్మంతుడు అటు ఇటు రివ్వు రివ్వు ఎగురుతూ ఉంటే అటు ఇటు ఒరుగుతాం. ఆ ఒరుగుతున్నప్పుడు నువ్వు కింద పడిపోతే ప్రమాదం. మళ్ళీ విమానంలో బెల్ట్ పెట్టుకున్నట్టుగా నీకు బెల్ట్ పెట్టాలి గరుత్మంతుని మీద. కళ్ళు కూడా తిరగచ్చు. కొంతమందికి పైకి ఎగురుతూ ఉంటే కళ్ళు తిరిగి వాంతులు అవుతూ ఉంటాయి. ఎందుకు ఈ భ్రాంతి? కన్యని వేడరణ రంగ గమనమేడ. కన్యామణి నువ్వెక్కడ, యుద్ధరంగం ఎక్కడ? హాయిగా ఇంట్లో కూర్చుని కన్యలతో ఆడుకో, పువ్వుల దండలు కూర్చుకో, పాయసాన్నం తిను అనగానే ఏమండో ఎంత తేలిగ్గా తీసేస్తున్నారు, నేను మా నాన్నతో అప్పుడప్పుడు యుద్ధానికి వెళ్ళిందాన్నే, ఏమైనా వస్తాను స్వామి, నా మాట మన్నించవలసిందే అంది. నీ ముచ్చట నేను ఎందుకు కాదనాలి, అలాగే అన్నాడు ఆయన. ఇప్పుడు గరుత్మంతుని మీద ముందు ఆవిడ కూర్చోబెట్టి వెనక ఈయన కూర్చున్నాడు, ఎందుకైనా మంచిది కొంచెం పడిపోకుండా పట్టుకోవడానికి అన్నట్టుగా. ఆయన కొట్టితనం వేరు. మహావేగంగా గరుడ వాహనం మీద ద్వారకానగరం, ఎక్కడి గుజరాత్తు, అక్కడి నుంచి ప్రాగ్జ్యోతిషపురానికి, అంటే అస్సాంలో గౌహతి అంటాము, ఇప్పుడు గౌహతికి వెళ్ళాడు అనమాట. గౌహతి పూర్వకాలంలో గోహతి అని పిలువబడేది. కామధేనువు తన కాలు అక్కడ పెట్టి ఒక దెబ్బ కొట్టిందట కాలితో, అందుకని గోహతి అన్నారు దాన్ని. అది కామరూపదేశము, అసమదేశము అని పిలువబడేది. కొండలు గుట్లు కదా, అందుకని సమంగా ఉండదు గనక అసమదేశం. అదే కామరూపదేశం కూడా, అదే ఈ నరకాసుడి రాజ్యం. అంటే అప్పట్లో, ఇప్పుడంటే దిబ్రూఘర్ దానికి రాజధాని, కానీ అప్పట్లో మాత్రం ఈ ప్రాగ్జ్యోతిషపురం అనగా గౌహతి రాజధాని. బ్రహ్మపుత్ర తీరంలో ఉన్న అద్భుతమైన ప్రాంతం, చాలా గొప్ప ప్రాంతం అది. ఇప్పటికి కూడా నరకాసురుడు కట్టించిన గుడి అక్కడే ఉంది, అది నవగ్రహ ఆలయం. నవగ్రహాలని శివలింగాల రూపంలో ప్రతిష్ఠించాడు నరకాసురుడు. ఆ నవగ్రహాలకి పూజ చేసి యుద్ధానికి వెళ్ళినంతకాలం వాడికి ఎప్పుడు అపజయం ఉండదట. కానీ ఒక్క కృష్ణుడు వచ్చినప్పుడు మాత్రమే నారదుడు వచ్చి, ఏమై నరకాసురా, నీవు పెద్ద గొప్ప పరాక్రమవంతుడివి కాదని విన్నాను, అన్నాడు. ఏ నారద అంత మాట అన్నావు ఏమిటంటే, అవును మరి చాలామంది ఏమంటున్నారంటే నవగ్రహాలని పూజించకపోతే నరకాసురుడికి అంతం తప్పదంటున్నారు. ఈ బలమంతా నవగ్రహాలు ఇచ్చిందేట, నవగ్రహాలు లేకపోతే నీకేం పెద్ద బలం లేదట అనగానే పౌరుషం వచ్చి ఆ ఒక్కసారి కృష్ణుడి మీద యుద్ధానికి వెళ్ళేటప్పుడు నవగ్రహాలు పూజించకుండా వెళ్ళిపోయాడు డామ్ అన్నాడు. అలా గిల్లుతాడు నారదుడు. కాబట్టి ఆ దృష్టిలో పెట్టుకోవాలి, మూర్ఖులు రాక్షసులు ఎలా బొట్లో పడతారో ఆయనకు బాగా తెలుసు. అక్కడికి ఆ ప్రాగ్జ్యోతిషపురానికి వచ్చాడు కృష్ణుడు ఆకాశ మార్గంలో. చూసారా ఇదేమో పశ్చిమం, అది ఎక్కడో ఈశాన్యం, అంత చివరుంది అది. అంత దూరం కన్ను మూసి తెరిచేలోపు గరుత్మంతుడు పట్టుకుపోయాడు. అక్కడ 5 దుర్గములు కోటలు ఉన్నాయి వాడికి. ఒకటి బాణాలతో తయారు చేసిన దుర్గం, శస్త్రదుర్గం అంటారు. రకరకాల కత్తులు మొదలైన వాటితో కోటని చుట్టూత బిగించి పెట్టాడు. పూర్వకాలం ఏం చేసేవారంటే భవనం చుట్టూత కత్తులు బోను పెట్టేవారు. ఈ కత్తులు బోనులోంచి లోపలికి వెళ్ళడం కష్టం. ఇప్పుడు మన వాళ్ళతో అంటే ఫెన్సింగ్లు పెడుతున్నారు. చూసారా రాజకీయ నాయకులు ఏం చేస్తారంటే ఎవరైనా ధర్నాలకు వస్తే ఈ ఐరన్ ఫెన్సింగ్ పెడతారు, ఇనపముళ్ళ కంచె. అలాంటి కంచె లాంటి కంచె శస్త్రదుర్గం ఉండేది, దాన్ని గదతో కొట్టేశాడు కృష్ణుడు, ముక్కలు చేసేశాడు. అది దాటి లోపలికెడితే అగ్నిదుర్గం, చుట్టూత అగ్ని ప్రజ్వరిల్లేటటువంటి మార్గం ఉండేది, అది దాటి లోపలికి వెళ్ళలేరు. దాన్నేమో చక్రంతో చల్లార్చాడు. అది దాటిన తర్వాత రాళ్లతో కట్టిన దుర్గం ఉంది, దాన్ని కత్తితో నరికించేశాడు. ఆ తర్వాతది జలదుర్గం ఉన్నది, మొత్తం నీటితో నింపేస్తారు ఆ ప్రాంతం. ఆ లోపల మధ్యలో ఉంటుంది అసలు కోట, అక్కడికి వెళ్ళడం కష్టం. దాన్ని కూడా ఛేదించి పారేశాడు. ఈ విధంగా వరుసగా 4 దుర్గాలు భేదించి 5వ కోట వాడున్నటువంటి కోట అన్నమాట. ఆ కోట దగ్గరికి వెళ్ళాట, వెళ్ళి భయని శంఖం ఊదాడు. ఆ శంఖానాదం వినడంతో నరకాసురుడికి ఆగ్రహం కలిగింది, పళ్ళు పటపట కొరికాడు. వెళ్ళండి సైనికుల్ని పంపాడు. ఇక ఆ సైనికులతో కృష్ణ పరమాత్ముడు ఘోర యుద్ధం చేసి చీల్చి చెండాడాడు. కొందరికి కాళ్ళు తెగిపోయాయి, కొందరికి ముక్కులు ఊడిపోయాయి, కొంతమందికి కళ్ళు ఊడిపోయాయి, కొంతమందికి మొత్తం పేగులు బయటకు వచ్చేసాయి. ఇంతలో అక్కడ పెద్ద చెరువు ఒకటి ఉంది, ఆ చెరువులో మురాసురుడు అని ఒకడు ఉన్నాడు. వాడి పేరు మురుడు, రాక్షసుడు కనుక మురాసురుడు అంటారు. వాడికి 3 తలలు ఉంటాయి. 3 తలలతో నీళ్లలోంచి పైకి లేచి కృష్ణుడి మీదకి అనేక ఆయుధాలు వేశాడు. కృష్ణుడు ఆయుధాలు ఖండిస్తూ ఉంటే వాడు ఒక పెద్ద సోలాన్ని గరుత్మంతుని మీదకి విసిరాడు. గరుత్మంతుని రెక్కల్లో దిగిపోయింది అది. గరుత్మంతుడు నవ్వి ఆవు తన మీద పడిన గడ్డి పరగ పారేసినట్టుగా ఏకలోంచి తీసి అవతల పారేసాట. ఏది ఇంత సోలం ఆయనకి, ఆవు మీద పడిన వచ్చిన గడ్డి పరకలా ఉందిట. అప్పుడు కృష్ణుడు, నేనుండగా మా గరుత్మంతుని మీదకి సోలం విసురుతావురా మూర్ఖుడా అని చక్రం విసిరాడు. ఆ చక్రం దెబ్బకి మురాసురుడి తలలు తెగి ఢామ్ అనే శబ్దంతో నీళ్ళల్లో పడ్డాడు వాడు, చచ్చిపోయాడు ఆ క్షణమే. అప్పటి నుంచి కృష్ణుడికి మురుణ్ణి చంపాడు కనుక మురారి అని పేరు వచ్చిందనమాట. ముర అరి, ఈ మురుడు అని పేరు కలిగిన వాడికి శత్రువు అనమాట. అందుకని మురాసురారి, మురవైరి, మురారి అనే పేరు అలా వచ్చింది. ఈ మురాసురుడికి 5 కొడుకులు ఉన్నారు, వాళ్ళు యుద్ధానికి వచ్చారు, వాళ్ళని చంపిపారేశాడు ఆయన. అప్పుడు నరకాసురుడు అక్షౌహిణి సైన్యంతో యుద్ధానికి వచ్చాట. తీరా చూస్తే కృష్ణుడు అక్కడే ఉన్నది, అక్కడ కూడా సత్యభామ. వీడా మురాసురుణ్ణి, మురాసురుడి కుమారుల్ని చంపినవాడు. ఈ జలదుర్గం, శస్త్రదుర్గం, అగ్నిదుర్గం, పర్వతదుర్గాలు భగ్నం చేసినవాడు వీడా, నా 5వ దుర్గం దగ్గరకు వచ్చినవాడు ఒక్కడా అనుకున్నట్ట. ఇంతలో సత్యభామకు ముచ్చటేసింది. స్వామి ఎప్పుడు మీరే యుద్ధం చేస్తారు, ఒక్కసారి ఆ కోదండం నాకు ఇవ్వండి అందిట. అప్పుడు ఆయన నవ్వి, లేమా ధనుజుల గెలువగలేమా, నీవేల కడగి లేచితి విటురా, లే మాను మానవేను లే మా విల్లంది కొనుము లేలన్ కేలన్. లేమా అంటే స్త్రీ అని అర్థం. అమ్మాయి ఆ మాత్రం ధనుజుల గెలువగలేమా, రాక్షసుల్ని గెలవలేమా, మేము నువ్వే యుద్ధానికి రావాలా, సరే అంతగా ముచ్చటైతే లే మాను మాని మానవేనిన్ లే మా విల్లంది కొనుము లేలన్ గేలన్ అన్నట్టు ఇన్ని లేమాలు చెప్పాడు ఆయన. లే మా విల్లందుకో అని విల్లిచ్చాడు. సకల లోకేశ్వరుడైన కృష్ణుడు విల్లిస్తూ ఉంటేనే ఆయన చేతి నుంచి ఒక దివ్యశక్తి ఆవిడలో ప్రవహించి ఆవిడికి ధనుస్సు ఎలా పట్టుకోవాలో తెలిసింది, బాణాలు ఎలా వెయ్యాలో తెలిసింది, అస్త్రశస్త్ర విద్య నైపుణ్యం అంతా వచ్చింది. మొత్తం యుద్ధ నైపుణ్యం, యుద్ధ విద్యలు కేవలం స్పరిశతో కృష్ణుడు ఇచ్చేశాడు. ఆయన తలుచుకుంటే ఎవరినైనా మిలిటరీలోకి పంపుతాడు. అందుకే నేను ఒకసారి కృష్ణుడిని పక్కన ఎదుగు పెట్టుకుంటానంటే అప్పుడప్పుడు నన్ను ముట్టుకోయ్యా బాబు, పాకిస్తాన్ బోర్డర్కి వెళ్ళాలనుంది నాకు, మొత్తం వేసిపారేసి ఆర్టికల్ 370 మొత్తం కాశ్మీర్లో అంతా మన వాళ్ళందరినీ గుంటూరు వాళ్ళని తీసుకుపోయి అక్కడ పెట్టినా మకం, అక్కడే పురాణం చెప్పేద్దాం అనిపిస్తుంది. ఒక్కసారి ముట్టుకునేలా చేయండి, మీరు కూడా అడగండి. ఆయన ముట్టుకున్నాడా, ఇక మొత్తం మళ్ళీ ప్రాచీన కాలపు మహాభారత సామ్రాజ్యం ఏర్పాటు చేయొచ్చు. అంటే మీ అందరికీ లోపల ఇష్టమే, ఎవడ భయం వాడిది, పైకంటే ఏం భయం అనని దిక్కుమాల గొడవ, కనీసం ఇష్టమైనా చూపిస్తున్నారు చప్పట్లు కొట్టేనా, ఆ మాత్రమైనా ధైర్యం వహిస్తే చాలు. ఇప్పుడు ఆవిడ పుచ్చుకుని ధనుష్టంకారం చేసి బాణవర్షం కురిపించడం మొదలెట్టిందిట. బొమ్మల పెళ్ళిళ్ళు చేసుకునే ఆవిడ ఎలా బాణాలు వేయగలుగుతోంది అనుకుంటున్నారట శత్రువులు. అమ్మో కృష్ణుడి దగ్గర ఉంటే బొమ్మల పెళ్ళిళ్ళే కాదు మన అందరి తలకాయలు కూడా నరకగలదు అనుకున్నారట. ఎప్పుడు చెరుకుగడ కూడా వంచలేదు ఆవిడ కావాలని, ఎందుకంటే పనివాళ్ళు చెరుకుగడ వంచి విరగొట్టి రసం తీసిస్తారు. చెరుకుగడ వంచని ఆవిడ విల్లు వంచింది, పూల బాణాలతో ఆడుకునే ఆవిడ బాణాలు ఎక్కువ పెట్టింది, రక్తం చూస్తే కంగారు పడే ఆవిడ ఇప్పుడు బాణాలు విడిచిపెట్టి నెత్తురు టేరు ప్రవహింపజేసింది. నరకాసురుడి సైనికుల్లో 300,000 మందిని చంపివారవేసిందట నిమిషం మాత్రంలో. దిష్టిబొమ్మలా నరకాసురుడు అక్కడో మిగిలాడు, మిగతా సైనికులు పారిపోవడం మొదలెట్టారు. ఓహరి బాబోయ్ కృష్ణుడే అనుకుంటే కృష్ణుడిని మించిపోయిందిరా భామామణి అనుకుని అందరూ ఎవరిదాని వాడు పారిపోవడం మొదలుపెట్టారట. అప్పుడు నరకాసురుడు ఒంటరిగా ఉన్నాడు. వాడు పళ్ళు పటపట కొరికి, కృష్ణ మేము ధనుజులం, మగువ మగవారి ముందట మగతనములు చూప రణము మానుట నీకుల్ మగతనము కాదు ధనుజులు మగువల దశ చనరు మగల మగలగుట హరి. ఒక స్త్రీ ఒక మగవాడు ఉండగా మగవాళ్లతో యుద్ధం చేస్తూ ఉంటే యుద్ధం మాని నవ్వుతూ కూర్చున్నావు, అది నీకు సిగ్గు లేకపోవచ్చు, మాకు సిగ్గుంది, మేము రాక్షసులం ఆడవాళ్లతో యుద్ధం చెయ్యం, నీకు దమ్ముంటే నాతో యుద్ధం చెయ్యి, అంతేగాని ఆవిడ ముందు పెట్టుకుని యుద్ధం చేస్తావేమిరా అన్నాడు. అప్పుడు కృష్ణుడు ఓరిపిచ్చాడా, స్త్రీతో కూడా యుద్ధం చేయలేని దౌర్భాగ్యులు మీరని చెప్పడానికి యుద్ధం చేయించాను తప్ప ఆవిడ ముందు పెట్టుకోవడం కాదు, మా ఆవిడ కన్నెర్ర చేస్తే కింద పడి చస్తావు, అటువంటిది 16,100 మందిని జైల్లో పెడతావా, ఎవరనుకుంటున్నావు సత్యభామ అంటే నాలో సగభాగం అయినా నరక, నువ్వు కోరుకున్నావు గనక నిన్ను నరకాలి, నరక నిన్ను నరుకుతా. నరకా ఖండించత మత్కర కాండ విముక్త ఘన శరముల భీకర కాయు నిన్నును స్వర కిన్నర కాంతలు చూచినేడు నందం వందన్. ఓరి నరక, ఈరోజు నీ తలకాయ ఖండించడం ఖాయం, ఇన్నాళ్ళుగా దేవతలని కిన్నరులని కింపురుషులని మొదలైనటువంటి ఎంతోమంది జాతుల వాళ్ళని పట్టావు, పీడించావు, వాళ్ళందరినీ చెరసాల్లో పెట్టావు, ఆడవాళ్ళని హింసించావు, మహాపాపాలు చేశావు, ఇన్ని పాపములు చేసిన నీ తల తెగి నేల మీద పడుతుంది, ప్రజలంతా ఆనందంతో చప్పట్లు కొడతారు, నువ్వు చచ్చాక దీపాలు వెలిగించుకుని దీపావళి చేసుకుంటారు అని పలికి వెంటనే ధనుస్సు తీసుకున్నాడు. ఆయన ఘోర యుద్ధం జరిగింది, చివరికి చక్రం విడిచిపెట్టాడు కృష్ణుడు. ఆ చక్రం వచ్చి వాడి తల నరికి బారేయడంతో ఢామ్ అనే శబ్దంతో తలకై కింద పడిపోయింది భూమి మీద. ఇల్లాలన్ కిటియైన కాలమున మున్నేనంచు ఘోషింతువో తల్లి నిన్ను తలంచియైనా ఇచటం తన్నున్ కృపంగావడే చల్లంబో తలద్రెంచనంచు ఇలనాక్షేపించు చందంబునన్ త్రెళ్ళెంచప్పుడు కాగా భూమిసుతుడు ఉద్దీప్తాహవక్షోణిపై. వాడు తల తెగి కింద పడిపోతున్నప్పుడు ఆఖరిశారన్న మాటలు ఏమిటో తెలుసా, ఇల్లాలన్ కిటి అయిన కాలమున వరాహ రూపంలో ఉన్నప్పుడు శ్రీ మహావిష్ణువుకి భార్యని అంటావు కదమ్మా నువ్వు, ఆయన నిన్ను కౌగిలించుకున్నాడని కోరల మీద నిలబెట్టాడని అన్నావు కదా, ఇప్పుడు ఆనాటి మీ ఇద్దరి బంధుత్వాన్ని ప్రేమని మనస్సులో అయినా పెట్టుకోకుండా కొడుకని నా మీద జాలి చూపించక భార్యగా నిన్ను ఆదరించక చూచావా, ఇంత దారుణంగా చక్రంతో నా తల నరికేశాడు, చల్లంబో తల త్రెంచే అని భూమిని ఆక్షేపిస్తూ ఢామ్ అని నేల మీద పడి తెచ్చేటవాడు. చచ్చేటప్పుడు కూడా పశ్చాత్తాపం కాదు, ఆక్షేపించు సంధంబు నన్ను పైగా. తెలియక చాలామంది సత్యభామ చంపిందంటారే, అవి కథలు, సినిమా కథలు అవి. ఈ సినిమా కథలు నమ్మకండి సుమా, సినిమా వాళ్ళు ఏదైనా చేస్తారు. వాళ్ళకి నచ్చిందనుకోండి, పద్మాకర్ గారే ఒకప్పుడు కృష్ణుడని చూపించగలరు. వాళ్ళకి నచ్చలేదనుకోండి, సాక్షాత్తు కృష్ణుడు కూడా దేవుడు కాదంటారు. ఏదైనా చెయ్యొచ్చు, కానీ నిజానికి ఎక్కడ ఏ పురాణములోను, భాగవతంలో కానీ, విష్ణు పురాణంలో కానీ, బ్రహ్మవైవర్త పురాణంలో కానీ, నారద పురాణంలో కానీ, నృసింహ పురాణంలో కానీ, హరివంశ పురాణంలో కానీ శ్రీకృష్ణుడే చంపినట్లు తప్ప సత్యభామ కూడా వెళ్ళి కొంతమందిని చంపినట్టు ఉంటుంది తప్ప ఆవిడ చంపినట్టు లేదనమాట. భూదేవి వంశతో పుట్టిందిట, అందుకని ఆవిడ చేతులు తప్ప ఆవిడ చావట్ట. ఎంత కథ కల్పించేస్తారండి మన వాళ్ళు తలుచుకుంటేనే, భలే విచిత్రంగా ఉంటాయి అన్నమాట ఇవి. అప్పుడు నవ్వు వస్తుందన్నమాట. మాట వరుసకు కూడా ఈ కథలు ఎక్కడ ఉండవు. ఎలా సంపాదిస్తారా అనిపిస్తుంది, వీళ్ళు ఏం తింటారా అనిపిస్తుంది అనమాట. ఇంత కల్పిత కథలు తీసుకురావడానికి వాళ్ళు ఏం చేస్తారని చూడడానికి చాలా బాగుంటాయి. మహానుభావులు ఆ నటులు వేరు, అందులో ఘంటసాల లాంటి వారు మహానుభావులు పాడటం వల్ల అవేమో కాదని అనలేము. అసలు మాయాబజారే ఉండదు సృష్టిలో, దాన్నే రాసిపెట్టారు చక్కగా. శశిరేఖ అనే పాత్ర ఉండదు పురాణాల్లో. ఎక్కడ శశిరేఖ లేదు, బలరాముడు కూతురు లేదు, అభిమన్యుడు పెళ్లి చేసుకోవడం లేదు, ఉట్టి అబద్ధం అది. కానీ ఎంత బాగుంటుందండి ఆ కథ చూడడానికి. అలాగే నిజంగా కృష్ణుడు మత్తు వదలరా అనలేదు. పాండవులు కృష్ణుణ్ణి ద్రౌపది స్వయంవరం దాకా చూడలేదు. అటువంటిది మత్తు వదలరా పాట కూడా పాడిస్తారు కృష్ణుడి చేత మనవాళ్ళు. గోవింద, అదో గోవింద. అందువల్ల ఎందుకు చెప్తానంటే, శ్రీకృష్ణుడే స్వయముగా తల నరికాడు, వాడి కింద పడి చచ్చాడు. అప్పుడు భూదేవి ఒక వైజయంతి మాల వనమాల పట్టుకొని నరకాసురుడు కొడుకు భగదత్తుణ్ణి వెంట పట్టుకొచ్చి కృష్ణ అని కృష్ణుడి మెడలో ఆ దండ వేసి, అంభోజ గర్భుడివి, అంభోజ నాభుడివి, అంభోజ నేత్రుడివి, అంభోజమాల సమన్వితుడివి. అంభోజం అంటే తామర పువ్వు, అంతకంటే లేదు. నీ కళ్ళు తామర పువ్వులు, నీ ముఖం తామర పువ్వులో ఉంటుంది, తామర పువ్వుల దండ మెడలో వేసుకుంటావు, నీ బొడ్డులోంచి కూడా వచ్చింది చివరికి తామర పువ్వే, అంతా తామరే, తామర పువ్వు అనాలి, ఉత్తి తామర అనకూడదు అనుకోండి. మహాత్మా, అటువంటి నీకు నమస్కరిస్తున్నాను. నరకాసురుడు లోకకంఠకుడు అవడం వల్ల వాడిని చంపినందుకు నేనేం బాధపడను, కానీ నరకాసురుడు కొడుకు భగదత్తుడు క్రూరుడు కాదు, వీడినైనా క్షమించు, వాళ్ళ నాన్నకిచ్చిన వైష్ణవ అస్త్రం వీడికి ఇయ్యి అని మళ్ళీ నరకాసురుడికి ఇచ్చిన అస్త్రం వాడికి ఇప్పించి భగదత్తునికి తర్వాత వాడిని పట్టాభిషిక్తుని చేయించింది. ఎంతైనా మనవడు మనవడే కదా, వాడు ఎంత దుర్మార్గుడైనా. అప్పుడు కృష్ణుడు చెరసాలల దగ్గరికి వెళ్ళి తాళాలు తీయిస్తే ఆ స్త్రీలంతా బక్క చిక్కిపోయి, పరమసుందరీముడిలే కానీ చిక్కిపోయి వాడి దౌర్జన్యానికి గురయ్యి చావలేక బతకలేక అల్లాడిపోతున్నారు పాపం 16,100 మంది. ఇంత దుర్మార్గుడు నరకాసురుడు అంతమంది ఆడవాళ్ళని హింసించి పారేశాడండి వాడు, పశువు కంటే హీనుడు వాడు. అటువంటి వాడు మావాడు, వాడిని అన్యాయంగా కృష్ణుడు చంపాడని ఈ మధ్యన కొంతమంది స్టేట్మెంట్లు. ఏ కర్మ కాకపోతే ఏం చెబుతామండి బాబు, రావణాసురుడు మావాడు, నరకాసురుడు మావాడు అంటే మీ వాళ్ళు ఇంత దుర్మార్గులా, ఇదే మీరు చెప్పవలసింది చివరికి. పాప వాళ్ళంతా, మాకు నాన్నవాళ్ళు లేరు, కొంతమంది ఉన్నా మమ్మల్ని ఇంటికి ఎవరు తీసుకెళ్ళేవారు లేరు, ఎందుకంటే భర్తలు రానివ్వరు, తండ్రి రానివ్వడు, పెళ్లి కాని వాళ్ళు ఎలాగో ఇంటికి వెళ్ళలేము, ఇక్కడ వీడి దౌర్జన్యానికి చాలామంది బలైపోయాం, కాబట్టి కృష్ణ నువ్వే మా అందరికీ తాళి కట్టు మమ్మల్ని ఉద్ధరించు అని కాళ్ళు పట్టుకు ఏడ్చారు వాళ్ళు. అప్పుడు కృష్ణుడు, జీవాత్మలారా మిమ్మందరిని అనుగ్రహిస్తాను అని వారందరినీ ఒకేసారి గరుత్మంతుని మీద ఎక్కించి ద్వారకా నగరానికి తీసుకెళ్ళి ఒక్క ముహూర్తంలో 16,100 కళ్యాణ మండపాలు పేట్లు పెట్టించి 16,100 రూపములు ధరించి ఒకేసారి జీలకర్ర బెల్లం పెట్టి తాళి కట్టాడు. ఇది మానవమత్తుడు చేయగలిగే పనే, అందుకని పరమాత్మ అన్నారు. ఆ కళ్యాణానికి నారదుడు వచ్చి చూచి తెల్లబోయి, అయ్యి బాబు ఎన్ని రూపాలు, ఎవరు ఇందులో ఒరిజినల్ కృష్ణుడో, ఎవరు అవతార కృష్ణుడో తెలియట్లేదు అన్నట్ట. ఆ విధంగా అందరికీ అన్ని భవనములు ఏర్పాటు చేశాడు. ఆ రోజు నుంచి విచిత్రం తెలుసా, నన్నే పాయడు, నన్నే చూచును, నన్నే విడువడు, ఏ స్త్రీ దగ్గరికి వెళ్ళండి, నా భర్త ఎప్పుడు నా దగ్గరే ఉంటున్నాడు, నన్నే చూస్తాడు, నాతోటే అన్నం తింటాడు, నాతోటే పాలు తాగుతాడు, నాకే పువ్వులు ఇస్తాడు అని అందరూ అనుకుంటున్నారట. ఇది నారదునికి అనుమానం వచ్చింది. ఇక్కడ ఏమైంది, 8 మంది పట్ట మహిషులు, 16,100 అంటే 16,108 మంది, ఇంతమందితో కృష్ణుడు ఎలా వేగుతున్నాడు అనుకున్నట్టు ఈయన. ఎవరు? నారదుడు. నారదునికి తెలుసు కదా ఆయన భగవంతుడు ఎన్ని రూపాయల దగ్గర ఉంటాడని. మాయలో పడిపోయాడు. మళ్ళీ చెప్పాగా, ఈ మాయ ఎంత వాడినైనా బొట్లో వేస్తుంది. నారదుడు కూడా మాయలో పడి, అసలు ఈ కృష్ణుడి సంగతి ఏమిటో చూద్దాం. ఒక ఇంట్లో ఉండి ఇంకో ఇంట్లో ఉండకపోతే ఈ పక్క ఉండి రెచ్చగొడదాం. చూసావా, ఎప్పుడు రుక్మిణి దగ్గరే ఉంటున్నాడు అని సత్యభామనో, లేక సత్యభామ దగ్గర ఉంటున్నాడని ఇంకొక చోటకో వెళ్ళి రెచ్చగొట్టి వాళ్ళల్లో వాళ్ళ మధ్యలో కొంచెం కలహం పెట్టి కలహ భోజనం ఉండవుదాం అనుకున్నాడు ఒకరోజు నారదుడు. ముందుగా రుక్మిణీదేవి ఇంటికి వచ్చాడు. ద్వారక వైకుంఠపురంబు ఈ రుక్మిణి లక్ష్మి మీరలచ్చట ఉనికి సారకు కొలువగ ఒత్తును కోరికతో కంసహర ముకుంద మురారి. ద్వారక సాక్షాత్తు వైకుంఠపురం, ఈ రుక్మిణి ఆదిలక్ష్మి, మీరిద్దరూ ఇక్కడ లక్ష్మీనారాయణులు మకాం పెట్టడం వల్ల మాబోటి వారం తరచుగా మిమ్మల్ని స్తుతించడానికో కొలవడానికో పూజించడానికో వస్తూ ఉంటాం, వచ్చి మీ దర్శనం చేసుకు తరిస్తూ ఉంటాం అని పలికి, ఏది లోపల ఇంత పొగిడి రుక్మిణీదేవి దగ్గరికి వచ్చి, అమ్మా ఎప్పుడు మీ ఆయన మీ దగ్గర ఉంటాడా, వేరే చోటకి వెళ్ళి వారానికి ఒకసారి వస్తూ ఉంటాడా అన్నాడు. అదేమిటి స్వామి అలా అంటావు, నీకు తెలియదేమో, నువ్వేగా ఇప్పుడు మీ ఉదయం లక్ష్మీనారాయణులు అన్నావు, ఆయన ఎప్పుడూ నా దగ్గరే ఉంటాడు అనగా, అలాగా అమ్మా అన్నట్ట. అప్పుడు రుక్మిణితో పాచికలు ఆడుతున్నాడు ఆయన. ఇక్కడ పాచిక పారదు అని ఇక్కడ నుంచి జాంబవతి దగ్గరికి వెళ్ళాడు. ఆ సమయానికి జాంబవతి మంచం మీద కూర్చునింది, ఇలా గడ్డంగా చేయట్టుకుని, స్వామివారు లేడని బెంగెట్టుకుంది అనుకుని, అమ్మా జాంబవతి ఎంత అమాయకురాలివి తల్లి, కొండ గుహలో పెరిగావు కాబట్టి నీకు ఈ మనుషుల మోసాలు తెలియదు, మీ కృష్ణుడు ఏం చేశాడో తెలుసా అనేలోపు, ఏమిటి స్వామి కృష్ణుడు ఏం చేశాడు అని వచ్చాడు కృష్ణుడు. ఆయన తెల్లబోయాడు, ఏమిటండి ఈయన ఏమి మాట్లాడుతున్నాడు, ఈయన ధోరణి నాకు అర్థం కాలేదంది జాంబవతి. స్వామివారు ఏదో మెలిపెట్టడానికి వచ్చాడులే. జాంబవతి ఈయన మీ స్వామివారు ఏం చేశాడో సుమ అంటున్నాడు నీతో, ఇంతకీ నేనేం చేశానో కనుక్కో అనగా ఆవిడ అటు తిరిగి, మా స్వామి ఏం చేశాడంటే, ఏం చేశాడంటే ఎప్పుడు నేను విడిచిపెట్టడం చెబుదామని వచ్చాను అన్నట్ట. ఓహో అదే, అది చెప్పడానికి ఇంత కష్టపడి వచ్చారా స్వామి, కాసేపు పాలు తాగండి అంటే ఇప్పుడు పాలు తాగలేను, ఇప్పటికే కడుపు కొంచెం గ్యాస్ ట్రబుల్తో ఉంది, ఎందుకంటే తగాద పడకపోతే కడుపు నిండదట ఆయన. అందుకని రామరామ ఇప్పుడే కదా ఆ బిల్డింగ్లోనేమో పాచికలు అడుతున్నాడు, ఇక్కడికి వస్తే ఈవిడ దగ్గర ఉన్నాడు అనుకుని సత్యభామ అంటూ సత్యభామ దగ్గరికి వెళ్ళాడు. ఆ సమయంలో సత్యభామాదేవికి జడేస్తున్నాడు ఈయన. స్వామి రండి రండి, ఈ జడ దగ్గర చిక్కుపడింది, కొంచెం మీరు ఏమన్నా సాయం చేస్తారా అన్నట్ట. రామరామ బ్రహ్మచారిణి, నేను జడల దగ్గరికి రాను. అయినా కృష్ణ ఇంకెందుకులే అడగడం అని మళ్ళీ వెళ్ళిపోయాడు. అయినా కృష్ణ అని ఎందుకు అడగడం అని వెళ్ళిపోయాట. ఈయన మళ్ళీ గొక్కుని నారదుడు ఈ జటాజోటం, అక్కడ పాచికలాడతాడు, ఇక్కడేమో సత్యభామ దగ్గరికి వెళ్ళి జడేస్తాడు, జాంబవతి దగ్గరికి వెళ్ళి కబుర్లు చెబుతాడు, ఇప్పుడు కాళింది దగ్గరికి వెడదామని కాళింది దగ్గరికి వెళ్ళాడు. అమ్మా కాళింది అంటూ ఉండే సమయానికి, స్వామి ఇప్పుడే పాలు కాచాను, పటికి బెల్లం వేశాను, మా ఆవిడ కోసం పాలు పట్టుకొస్తున్నాను, మీరు కూడా కొంచెం పుచ్చుకుంటారా అని మళ్ళీ కృష్ణుడు వంటింట్లోంచి వచ్చాడు. ఓరి నాయనోయ్, పాలు వద్దు పటికి బెల్లమో వద్దు నాయన, ఏదో పద్మాకర్ గారు గుంటూరులో ఉన్నారు ఆ పాలు ఆయన మహాను కొట్టండి అని అక్కడి నుంచి బయలుదేరి ఈసారి కైకేయి దగ్గరికి వెళ్ళాడు, ఆ భద్ర దగ్గరికి వెళ్ళాడు. ఆ సమయంలో కృష్ణుడు ఆవిడ కాళ్ళు ఒత్తుతున్నట్ట, నడిచి నడిచి అలిసిపోయిందని. మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళాడు, ఈసారి లక్షణ దగ్గరికి వెళ్ళాడు. లక్షణ దగ్గర ఏం చేస్తున్నట్టయినా, లక్షణ ఏది లక్షణంగా కళ్యాణి రాగం ఆలపించు అని ఆవిడ పాడుతూ ఉంటే ఈయన వీణ వాయిస్తున్నాడు. ఇక్కడి నుంచి నాగనజీతి దగ్గరికి వెళ్ళాడు. నాగనజీతి దగ్గరికి వెళ్ళే సమయానికి ఆవిడకి తలంటి పోస్తున్నాడు. అమ్మో అని అక్కడి నుంచి బయలుదేరి ఈసారి మిత్రవింద దగ్గరికి వెళ్ళాడు. అక్కడ మిత్రవింద దగ్గర పురాణ కథలు చెబుతున్నట్ట, ఇలా కూర్చుని చక్కగా రకరకాలైన పురాణ కథలు చెబుతున్నాడు. ఇంకిక్కడి నుంచి ఈయన ఏ ఇంటికి వెళ్ళనివ్వండి, ఓ చోట పాలు పితుకుతూ, ఓ చోట జడేస్తూ, ఓ చోట కాళ్ళు నొక్కుతూ, ఓ చోట హాస్యాలు ఆడుతూ, ఒక్కోచోట కౌగిలించుకుంటూ, ఇలాగా మొత్తం మీద 16,000 మంది 16,108 మంది ఇంట్లోనూ కూడా ఏకకాలంలో కనబడ్డాడు ఆయనకి. అప్పుడు నారదుడికి బుర్ర గిర్రం తిరిగింది, ఏమి మాయ ఇది అని రెండు చేతులు జోడించి, ప్రభు కృష్ణ ఇప్పుడు నేను అసలు విషయం తెలుసుకుంటున్నాను. నువ్వు సర్వాంతర్యామివి, నువ్వు ఆది విష్ణువి, మేమంతా ప్రార్థిస్తే భూలోకంలో దుష్ట శిక్షణ కోసం అవతరించిన వాడివి. అటువంటిది నువ్వు స్త్రీల వల్లోబడి ఎలా కొట్టుమిట్టాడుతున్నావో అని నిన్ను పరీక్షించాలనే బుద్ధి నాగుపడ్డమేంటి? నా కర్మ కాకపోతే, నా మాయ కాకపోతే ఈ మాయని ఇంకెప్పుడూ పొందకుండా నన్ను అనుగ్రహించు అని భక్తితో వేడుకోగానే కృష్ణుడు వచ్చి, ఇప్పుడు మాయలోంచి బయటపడ్డావు, ఇక వెళ్ళిరా అన్నట్ట. నారదుడంతటి వాడు కూడా ఆ మహామాయలో కొట్టుకుపోయాడు. ఇంకా సాధారణుల సంఖ్య చెప్పేదేముంది? అందుకే శ్రీకృష్ణ పరమాత్ముడిని పట్టుకుని మళ్ళీ ఆయనని స్తుతిస్తే తప్ప మాయలోంచి బయటపడలేము. రోజు శ్రీకృష్ణ కృష్ణ యదుభూషణ అంటే తప్ప మాయలోంచి బయటికి రాలేము. గురువుల మాయలోంచి బయటపడాలంటే మళ్ళీ గురుపాదాలు పట్టుకోవాల్సిందే అన్నారు. అందుకే శంకరుడు గురుచరణాంబుజ నిర్భర భక్త సంసారాత్ అచిరాద్ భవముక్త గురుచరణాంబుజ నిర్భర భక్త సంసారాత్ అచిరాద్ భవముక్త. గురువు పాద పద్మములపై దృఢమైన విశ్వాసం కలిగిన వాడు, నిజమైన భక్తి కలిగిన వాడు మాత్రమే సంసారం నుంచి చాలా తొందరగా విముక్తి పొందుతాడు. ఇంకెవ్వరూ అంత తొందరగా విముక్తి పొందరన్నారు. క్రమంగా శ్రీకృష్ణ పరమాత్మ యొక్క వంశం చాలా అభివృద్ధి అయింది. ఒక్కొక్క భార్యకి 10 మంది చొప్పున వేరువేర నందన దశకంబు, 16,108 పక్కన ఒక 0 చేర్చాలి. అంటే 1,61,80 పిల్లలు పుట్టుకొచ్చారన్నమాట. ఇంతమంది పిల్లలు అచ్చం కృష్ణుడి యొక్క ఆకారంతో ధగధగలాడేవారు. వీరంతా కృష్ణ పరమాత్మకు ముందే ఈ ముసలం పుట్టినప్పుడు కొట్టుకుని శరీరం విడిచిపెట్టి ఆయన దగ్గరికి వెళ్ళిపోయారు. ఆయన లీలతో పుట్టారు, ఆయన లీలతోటే వెళ్ళిపోయారు. ఆయన శరీరంలోంచి వచ్చి శరీరంలో కలిసిపోయారు. వీళ్లల్లో రుక్మిణీదేవి పుత్రుడు సాక్షాత్తు మన్మధుడు. మన్మధుడు పూర్వం శివుని కంటి మంటకి దగ్ధమైపోయాడు. ఆ తర్వాత రతీదేవి ఏడిస్తే త్వరలోనే రుక్మిణికి కృష్ణుడికి ప్రద్యుమ్నుడనే పేరుతో పుడతాడు అని చెప్పాట. తామర సాక్షువంశమున దర్పకుడీశ్వరు కంటి మంటల తామును దగ్ధుడై పిదప తత్పరమేశుని దేహలబ్ధికై వేమరు నిష్ట చేసి హరివీర్యమునం ప్రభవించే రుక్మిణీ కామిని గర్భమందసురఖండను మారటమూర్తియోయనన్. పూర్వం ఈశ్వరుడి కంటి మంట వల్ల భస్మైపోయిన మన్మధుడు, రతీదేవి నా భర్తను నాకిమ్మని ప్రార్థిస్తే ఇప్పుడు ఇవ్వడం కుదరదు, ప్రస్తుతం అనంగుడిగా రూపం లేకుండా నీకు కనపడుతూ ఉంటాడు, అంటే వినపడతాడు, మాటలు వినపడతాయి. భవిష్యత్తులో పరమాత్ముడు జగన్నాథుడు వాసుదేవుడు కృష్ణుడనే పేరుతో ద్వారకలో ఉంటాడు. అప్పుడు ఆయన రుక్మిణిని పెళ్లి చేసుకుంటాడు. ఆ లక్ష్మీనారాయణులకి నీ భర్త మన్మధుడు ప్రద్యుమ్నుడనే పేరుతో కొడుకుగా పుడతాడు అని శివుడు వరమిచ్చాడు. ఆ వరం వల్ల సాక్షాత్తు రుక్మిణీ కృష్ణులకి మళ్ళీ ప్రద్యుమ్నుడిగా మన్మధుడు పుట్టాడు. ఆయన పుట్టినప్పుడు ఆయన చూస్తే కృష్ణుడు నోట్లోంచి ఊడిపడ్డాడని వారే పూర్వం అలా ఉన్నట్టు. అచ్చం కృష్ణుడే, ఇక ఆయనకి ఇతనికి తేడా లేదు. చాలా కాలం కృష్ణుని చూసిన వాళ్ళు ఈయన చూసి, ఈయన చూసిన వాళ్ళు కృష్ణుడు చూసి మోసపోయేవారట. అంతలా డిటోలో ఉండేవట. ఈ ప్రద్యుమ్నుడు రుక్మిణి యొక్క అన్న రుక్మి యొక్క కూతుర్ని పెళ్లి చేసుకున్నాడు. ఆ ఇద్దరికి మళ్ళీ అనిరుద్ధుడు అనే పేరుతో కొడుకు పుట్టాడు. ఈ అనిరుద్ధుడికి రుక్మి తన మనవరాలను ఇచ్చాడు, రుక్మవతిని. చూశారా విచిత్రం? చెల్లెల మీద ప్రేమతో కృష్ణుడంటే ద్వేషం ఉన్నా కూతుర్నిచ్చి పెళ్లి చేశాడు, మళ్ళీ మనవరాలని మనవడికి ఇచ్చి పెళ్లి చేశాడు. ఈ విధంగా అనిరుద్ధుడి మొదటి భార్య పేరు రుక్మవతి. ఆ కాలంలో బాణాసురుడు అని ఒక రాక్షసుడు ఉన్నాడు. బలిచక్రవర్తి కుమారుడు వాడు. బలిచక్రవర్తికి 100 కొడుకులు. ఆ 100 పెద్దవాడి పేరు బాణాసురుడు. వాడు భయంకర పరాక్రమవంతుడు. వాడు శివభక్తుడు. శివుడి కోసం కఠోర తపస్సు చేస్తే శివుడు మెచ్చుకుని ఏం కావాలని, నీకేం కావాలో కోరుకోమంటే 1,000 కావాలి. ఆ చేతులు కూడా పిలిచినప్పుడు రావాలి, తక్కిన వేళల్లో 4 ఉండాలి. ఎప్పుడు 1,000 ఉంటే నడవడం కష్టం కదా. యుద్ధానికి వెళ్ళినప్పుడు 1,000 కావాలి. తలచినప్పుడు చేతులు వచ్చి, తక్కినప్పుడు 4 ఉండే వరం ప్రసాదించు, మంచి బలం ప్రసాదించు అనగా తథాస్తు అన్నాడు ఆయన. మళ్ళీ కొంతకాలం శివుణ్ణి సేవించాడు వాడు. శివుడు మళ్ళీ ప్రత్యక్షమై ఏం కావాలో కోరుకోమంటే, స్వామి నేను సోణపురం అనే ఒక నగరాన్ని నిర్మించుకుంటున్నాను, ఆ నగరానికి కాపలా వాళ్ళు లేరు, ఎవరిని పెడితే వాళ్ళని గేట్ కీపర్లుగా పెట్టుకోలేము, నీవు నీ భార్య నీ కొడుకు నీ పరివారం వచ్చి నా గుమ్మం దగ్గర ఉండి నాకు గేట్ కీపర్లుగా ఉండండి, గుమ్మం దగ్గర కాపలా కాయండి అన్నట్ట. పోయేకాలం ఇన్ని వరాలు ఇచ్చిన పరమాత్మని, నీవును నీదు పత్నియును నెమ్మిని నాపురి కోటవాకిటం కావలియుండి నన్ను నిక కావుము అన్నట్ట. నీవు నీ భార్య నీ కొడుకులు విఘ్నేశ్వరుడు కుమారస్వామి మీ వాహనం నందీశ్వరుడు కొంతమంది ప్రమదగణాలు గుమ్మం దగ్గర కాపలా కాయండి, నా కోట గుమ్మం దగ్గర మీరు కాపలా కాస్తే లాభం ఏమిటి, మీరు దేవతలు కనుక మీకు అన్నం పెట్టక్కర్లేదు, అక్కడికి ఫుడ్ ఖర్చు తగ్గుతుంది, నువ్వు దేవుడివి కనుక జీతం ఇవ్వక్కర్లేదు, ఎటొచ్చి రోజు దండం పెడితే చాలు నీకు, నాకెంత లాభం, నీ అంతటి పరమాత్ముడు నా కోటకి కాపలాగా ఉంటే నా గుమ్మం దాటి లోపలికి ఎవడన్నా రాగలడా, వస్తే బతుకుతాడా, శివాద్యులేందే చీమ కూడా లోపలికి రాదు, కాబట్టి నీవు కాపలా ఉండి నన్ను రక్షించమనగా తథాస్తు అన్నాడు ఆయన. పార్వతీదేవి తల పట్టుకుంది, ఏ ముహూర్తంలో తాళి కట్టేవయ్యా బాబు నువ్వు నాకు, నీ భక్తవాత్సల్యం నా కొంప ముంచుతూ ఉంటుంది, ఒకడొచ్చి నన్నే ఇచ్చేయమంటాడు, ఒకడేమో నాతో పాటు కాపలా ఉండమంటాడు, ఒకడొచ్చి కైలాసం పెకలిస్తాడు, ఒకడు పట్టుకుపోతాడు, ఏం చేస్తాం ఈ భక్తులంటే భగవంతుడికి అంత ప్రీతి అని ఆయన భక్తవాత్సల్యానికి నవ్వుకున్నది. అప్పటి నుంచి శివపార్వతులు ఒక రూపంతో ఇక్కడ కాపలా కాస్తూ ఒక రూపంతో కైలాసంలో ఉండేవారట, ఎన్ని రూపాలైనా ధరించగలరా కనుక. వాడి ఆటలు చెల్లాయి, దేవతలతో యుద్ధం చేశాడు, దేవతలంతా వాడి చేతులు ఓడిపోయి మా మీదకి యుద్ధానికి రావడం ఏమిటి, బక్క చిక్కిపోతే నీతో యుద్ధం చేయలేము అని దడిసి దండం పెట్టారు, పక్కపక్క నవ్వాడు వాడు. చివరికి ఏం చేయాలో తెలియట్లేదట, చేతులు తీటగా ఉన్నాయి, బలం ఎక్కువైపోయింది, యుద్ధం చేద్దామంటే ఎవడూ రాడు, చేతులు నొప్పి ఎక్కువైపోయాట, బలం ఎక్కువైతే చేతులు తీటగా ఉండి నొప్పిగా ఉన్నాయట వాడికి. అందుకని ఒకరోజు ఏం చేశాడు, శివుడి దగ్గరికి వచ్చాడు, గుమ్మం దగ్గరే ఉంటాడు కదా శివుడు, అందుకని శివుడికి భక్తితో నమస్కరించాడు. దేవ జగన్నాథ దేవేంద్ర వందిత వితత చారిత్ర సంతత పవిత్ర హాలాహలాహార అహిరాజకేయూర బాలేందుభూష సద్భక్త పోష. దేవ జగన్నాథ దేవేంద్రుడి చేత నమస్కారం అందుకునే నీకు నమస్కారం, పవిత్రమైనది నీ చరిత్రం, ఎల్లప్పుడూ పవిత్రుడివి, దానం చేయటం తప్ప పుచ్చుకోవటం ఎరగని వాడివి, బాలచంద్రబింబాన్ని ధరించిన వాడివి, జాబిలి రేఖని ధరించిన నీకు నమస్కారం, భక్తులను పోషించే నీకు నమస్కారం, హాలాహలాన్ని కంఠంలో పెట్టుకున్నావు, విషసర్పాలని ఆభరణాలుగా పెట్టుకున్నావు, అటువంటి నీకు నమస్కారం. దేవ నీవు నాకు 1000 చేతులు ఇచ్చి చాలా అన్యాయం చేశావు, ఈ చేతులు తీటగా ఉన్నాయి, బరువు ఎక్కువైపోయాయి, ఈ బరువు తీర్చుకోవడానికి ఎవరితోనైనా యుద్ధం చేద్దామంటే ఎక్సర్సైజ్ చేద్దామంటే ఒక్కడు దొరకడు, అష్టదిగ్గజాల దగ్గరికి వెళ్ళి వాటి ఒక్క గుద్దు గుద్దే అవి పారిపోయి యుద్ధం చేయమన్నాయి, ఇంద్రుడి దగ్గరికి వెడితే భయపడిపోయాడు, వరుణుడు వణికిపోతున్నాడు, యముడు వణికిపోతున్నాడు, ఇంకా మానవుల సంగతి చెప్పే అక్కర్లేదు, ఈ చేతులకి బరువు ఎలా తగ్గుతుందా అనిపిస్తోంది, ఒక్కడైనా యుద్ధం చేయకపోతే ఇంకెందుకు ఈ బరువు. హుంకార కంకణ క్రేంకార సింజినీ టంకార నిర్ఘోష సంకులంబు చండదోర్దండ భస్వన్మండలగ్ర ప్రకాండ ఖండిత రాజమండలంబు సోలాహతక్షతోద్వేల కీలాల కల్లోల కేళీ సమాలోకనంబు శుంభదున్మద కుంభి కుంభస్థల ధ్వంస సంభూత శౌర్య విజృంభణంబు కలుగు ఉద్దామ భీమ సంగ్రామ కేళీ ఘన పరాక్రమ విక్రమ క్రమముగా గజరపలే నట్టి కరములు కరము దుఃఖకరములగుగాక సంతోషకరములగునే. వాడికి ఎంత పొగరండి, ఆ పొగరంతా చూపించేశాడనమాట. యుద్ధానికి వెళ్ళాలి, నాతో సమానమైన వీరులతో యుద్ధం చెయ్యాలి, ఆ యుద్ధం చేస్తున్నప్పుడు హుమ్ అనాలి, అది హుంకారం. ఆ హుంకారం చేస్తూ నోటితో చేతికి కత్తులు మొదలైన ఆయుధాలు తీసుకుని అవతల వాళ్ళ మీదకి సంధిస్తూ ఉంటే ఈ చేతులకున్న కంకణములు క్రేంకారం చేయాలి, గణగణా శబ్దం చేయాలి, నోట్లోంచి హుంకారం, కంకణాల క్రేంకారం, ధనుష్టంకారం, అలా చేస్తూ బాణములతో శత్రువుల పుచ్చెలు నరికేయాలి, తలలు నరకాలి, చేతులు నరకాలి, శూలం పుచ్చుకుని ఏనుగుల్లాంటి వాళ్ళని పొడిచి పైకెత్తి కింద పారేయాలి. అప్పుడు ఆ సోలములతో ఏనుగుల్ని గుర్రాల్ని వీరుల్ని పొడిచి పైకెత్తుతూ ఉంటే నెత్తురు ప్రవాహం కిందకి రావాలి. పిడికిలి బిగించి ఏనుగుల కుంభస్థలాల్ని దబ 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 మొత్తుతూ ఉంటే ఆ తలకాయలు పగిలి అందులో మెదడులో ఉన్న మాంసం గుజ్జుగుజ్జై నజ్జునజ్జై ముద్దలు నేల మీద పడాలి. ఇక శత్రువుల చేతులు కత్తులతోటి పెద్ద పెద్ద గొడ్డళ్లతోటి పట్ట 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 నరుగుతూ ఉంటే వాళ్ళ చేతులు పొట్లకాయలు తెగినట్టు కింద పడాలి. అలా రాజుల తలకాయలు నరికి చంపాలి. అలా చంపడానికి ఉపయోగపడే చేతులు మాత్రమే, కరములు మాత్రమే సంతోషకరాలు అవుతాయి తప్ప, లేకపోతే ఆ కరములు మిక్కిలి దుఃఖకరములు అవుతాయి, అవి సంతోషకరములు కావు. ఈ భీమమైన యుద్ధం జరగాలి. ఆ యుద్ధం జరగట్లేదు. జరగకపోతే చేతులకి తీటగా ఉంది, తాట తీయటానికి వీలు లేకుండా ఉంది. నేను చాలామందితో యుద్ధానికి వెళ్ళాను, అందరూ పారిపోయారు, తోక ముడిచారు, ఆదిశేషుడే భయపడిపోయాడు. ఇక మిగిలింది ప్రపంచంలో నువ్వు ఒక్కడే మిగిలావు. స్వామి, నాతో యుద్ధం చేసి కాస్త తీటది దా యుద్ధానికి అన్నట్ట. శివుడు ఒక్క క్షణం ఆశ్చర్యపోయాడు. మూర్ఖుడా, నేను నీకు వరాలు ఇచ్చి బలమిచ్చింది, చివరికి నాతో యుద్ధానికి రమ్మడానికే, చివరికి పరమాత్మతో యుద్ధానికి వస్తావన్నమాట. ఈ మాట నీవు అన్నావు కాబట్టి బతికావు, ఇంకెవడనా అని ఉంటే మూడవ కన్ను తెరిచి భస్మం చేసేవాణ్ణి. ఏం చెయ్యను, శిష్య వాత్సల్యం, పుత్రవాత్సల్యం, భక్త వాత్సల్యం నా దగ్గర ఉన్నది. శంకరుడు భక్త వశంకరుడు, కానీ చంపేవాడు కాదు. నీవు అహంకారంతో నన్నే యుద్ధానికి పిలిచావు, దీనికి తగిన శాస్తి అనుభవిస్తావు. మూఢుడా, నీ జెండా తనంత తాను విరిగి కింద పడిపోతుంది. గాలి లేకుండా తనంత తాను నీ జెండా విరిగి కింద పడినప్పుడు, ఏది కోట మీద ఉండే ఎగిరే జెండా, కోటల మీద జెండా ఎగరేస్తారు కదా, ఆ కోట మీద ఉన్న జెండా తనంత తాను విరిగి కింద పడిపోయినప్పుడు నా అంతవాడు ఒకడు నీతో యుద్ధానికి వస్తాడు. వాడు నీ తీట తీరుస్తాడు. మళ్ళీ జీవితంలో ఎప్పుడు ఎవరితో యుద్ధం చేయవు. అప్పటిదాకా కొంచెం ఈ అహంకారం కండకావరం ఉంచుకో. అనగా అహనా జెండా అంట, ఓహనా జెండా అంట, ఎప్పుడు పడుతుందంట అనుకుంటున్నాడు తప్ప తీట తీరుతుందో తెలియదు వాడికి, పిచ్చి పీరుకి. ఇందులో రాశారు, తాట తీస్తాం, చేతుల తీట నురుముసేస్తాం. ఇవి గ్రాంథిక భాషలు ఉండవు. మళ్ళీ ఈ తీట అనే పదం ఇంకో రకంగా అనుకోకండి. కొంతమంది అజ్ఞానులు చదువు రాని వాళ్ళు ఈ మధ్యన ఏమంటే తీట అనే పదం బూతు కదా అన్నాడు ఒక ఆయన. అది బూతు ఏమిటి కర్మ? తీట అనేది అచ్చతరుగు పదం, అందమైన పదం. గురువుగారి నోట్లోంచి వచ్చే ప్రతీదీ గ్రాంధికమే, గుర్తుపెట్టుకోండి. అగ్రాంధికాలు రావు. సరే, వాడు అలా అనుకుంటూ వెళ్ళిపోయాడు. ఈ బాణాసురుడికి బంగారం లాంటి కూతురు ఉంది, తళతళ మెరిసిపోయే పరమ సౌందర్యవతి. ఆవిడ పేరు ఉష. ఈ ఉషాదేవికి ఓ చెలికెత్తుంది. ఈ బాణాసురుడి మంత్రి పేరు కుంభాండుడు. ఆ మంత్రి కుంభాండుడి కూతురు పేరు చిత్రరేఖ. ఆవిడ సౌందర్యవతి, కుంభాండుడు మహామాయావి. ఆ మాయలన్నీ ఈవిడికొచ్చు. ఆకాశంలో ఎగరగలదు, ఊహించి బొమ్మలు గీయగలదు, ఎక్కడికైనా ఎక్కడికైనా వెళ్ళగలదు. చాలా మహామహిమలు మాయలు కలిగింది చిత్రరేఖ. ఈ ఉష చిత్రరేఖ ప్రాణ స్నేహితురాళ్ళు. ఒకరోజున ఉష నిద్రపోతుండగా ఒక కల వచ్చింది. ఆ కలలో ఒక పరమసుందరుడు వచ్చి కౌగిలించుకున్నట్టుగా ఆవిడకు అనుభూతి కలిగింది. వెంటనే కళ్ళు విప్పి ఏడవడం మొదలెట్టింది. చిత్రరేఖ దగ్గరకు వచ్చి, ఎందుకే ఇంత బాధపడుతున్నామంటే, చెలి కళ్ళలో నన్నొక్క సరసీరుఖ నేత్రుడు కానుపించే. చెలి కళలో ఒక పరమసుందరుడు, పద్మాల వంటి కళ్ళు కలిగిన వాడు కనపడ్డాడు. అందంగా నీలంగా ఉన్నాడు, ఎంత బాగున్నాడు. అతడు నన్ను కౌగిలించుకున్నట్టు, పెళ్లి చేసుకున్నట్టు కళ వచ్చింది. అతడిని తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోను, అతడు నాకు భర్త కాకపోతే ఆత్మహత్య చేసుకుంటాను, నాకు హుషారుండదు అని ఉష పలికి చచ్చిపోతానండి. పెళ్ళ ఒప్పి చచ్చిపోతానంటే ఈవిడ తెల్లబోయి కళ్ళలో వచ్చిన వాడు ఎలా ఉంటాడో, ఏం తెలుస్తుంది వాడు, ఎక్కడున్నాడు ఏమిటి. సరే, ఒక పని చెయ్యి, నా దగ్గర మహామహిమలు ఉన్నాయి, ఆ మహిమతో వాడు ఎవడో కనిపెడతాను. ఈలోపు మాత్రం నువ్వు చచ్చిపోకు సుమా, చచ్చక తల్లి చచ్చకని చెప్పి ఇప్పుడు చెప్పు. కళ్ళు ఎలా ఉంటాయి, ముక్కు ఎలా ఉంది, మీసం ఎలా ఉంటుంది అని అడిగి ఇంక ఇక్కడి నుంచి బొమ్మలేయడం మొదలెట్టింది. ఇతడు నరకాసురుడు, ఈ మధ్యనే చచ్చిపోయాడు. వాడు కొడుకు వీడు భగదత్తుడు, వీడు దుర్యోధనుడు, వీడు ఉత్తి దుర్వాసనగాడు, ఈ దుర్యోధనుడు. వీడు కొంచెం వయస్సు ఎక్కువ. అనగా చిచ్చిచి, వీడికి అది కళ్ళలో కనపడింది అందుట ఆవిడ. ఈ పక్కనున్నవాడు కొంచెం బంగారపు రంగులు ఉంటాడు, వీడి పేరు కర్ణుడు. అబ్బే వీడు కాదు, వీడు దుశ్శాసనుడు. ఈ విధంగా కౌరవులు బొమ్మలన్నీ వేసేసిందిట, పాండవులందరి బొమ్మలు వేసింది. పాండవులు తోడుగానే వీళ్ళు అందంగానే ఉన్నారు కానీ వీళ్ళు గారు ఈ విధంగా వేసి 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 చిట్ట చివరికి బలరాముడిని వేసిందిట. ఈయన కాదు, ఇప్పుడు కృష్ణుడిని వేయగానే కొంచెం ఇలాగే ఉన్నాడే ఉంది, కానీ ఇంత వయస్సు ఉండదు, వాడు లేతగా ఉన్నాడు, పద్మాకర్ గారిలాగా 16 ఏళ్ళ కుర్రాడు. అప్పుడు ప్రద్యుమ్నుడిని వేసింది, ఇతడు అలాగే అనిపిస్తున్నాడు కానీ ఈ వయస్సు కూడా ఉండదు. ఇప్పుడు ఆవిడకి అర్థమైపోయింది, ప్రద్యుమ్నుడు కొడుకు అనిరుద్ధుడు బొమ్మ వేసింది, అమ్మ బాబోయ్ వీడేనే అనే బొమ్మ దగ్గరికి గుండెల మీద వేసుకుని కౌగులించుకుని చెలిని రుణం ఎలా తీర్చుకోను, ఈ కుర్రాడు బొమ్మ ఎలా కనిపెట్టావి అంటే, అందుకే నేను బొమ్మలకు బొమ్మని, ఇంతకీ నువ్వు ప్రేమించిన నీ కల్లో కనిపించి నేను పెళ్లి చేసుకుని ఈ కుర్రాడు ఎవడో తెలిసిన శ్రీకృష్ణ పరమాత్ముని మనుమడు అనిరుద్ధుడు. అతనికి రుక్మవతి మొదటి భార్య, ఇతడు ద్వారకలో ఉంటాడు. నువ్వు నాకు పెద్ద పరీక్ష పెట్టావు, ద్వారక దగ్గరికి మాయలతో వెళ్ళడం కష్టం, వెళ్ళినా ఇతన్ని తేవడం కష్టం, కానీ ఒక పని మాత్రం చేయొచ్చు, ద్వారక దగ్గరికి వెళ్ళేప్పుడు కృష్ణుని తలుచుకుంటే మాత్రం లోపలికి దూరిపోవచ్చు. సరే నీకు మాట ఇచ్చాను వెడతానని ఆ రాత్రికి రాత్రి మహామాయతో ద్వారకా నగరానికి సోనపురం నుంచి బయలుదేరి వెళ్ళిపోయింది. సోనపురం అంటే నర్మదా నదీ తీరంలో ఉంటుంది, అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళింది. ద్వారకా నగరం చుట్టూ రివ్వుమని చక్రం తిరుగుతూ ఉంటుంది, సుదర్శన చక్రం. ఎవడన్నా వస్తే నరికి అవతల పారేస్తుంది. ఈవిడ ముందే కృష్ణ గోపిక జన లోల గోపాల గోవిందను దండం పెట్టగానే ఆ చక్రం పక్కకు తప్పుకుందిట. పరమాత్మకి తెలుసుగా ఏం జరుగుతుందో అందుకని లోపలికి వెళ్ళి అంతఃపురంలో భార్యామణి పక్కన పడుకునున్న అనిరుద్ధుణ్ణి పక్కతో సైతంగా పరుగుతో సైతంగా ఎత్తుకుపోయి ఉష దగ్గరికి అప్పగించింది. అది చూడగానే ఉష బ్రహ్మానంద భరితురాలి, నీలాంటి స్నేహితురాలు దొరికితే భూలోకంలో మ్యాట్రిమోనియల్స్కి వెళ్ళక్కర్లేదు, పెళ్లి సంబంధం టక్కున వచ్చేస్తుంది, ఎందుకు ఈ క్లాసిఫైడ్స్ గందరగోళం, పాపం పెళ్ళిళ్ళ మీద బతికే బ్రోకర్లు ఎంతోమంది ఉంటారు వాళ్ళు ఏమైపోతారో అని పలికి అతని మెడలో దండ వేసి చెలికత్తిని గౌరవించింది. అనిరుద్ధుడు కూడా కొత్త ప్రాంతం చూసి తెల్లబోయినా ఈ ఉష వంటి సౌందర్యవతిని చూచి తాను కూడా ఆవిడ వెళ్ళలో దండవేసి గాంధర్వ వివాహం చేసుకున్నారు వారిద్దరూ. ఇంకా పెళ్ళి కదా, పెళ్లి ముచ్చట్లు రేపటిదాకా కానిద్దాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీ మహిషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు, నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు.